దేవునికి స్థుతి ఘనత మహిమ నిత్యం చెల్లునుగాక. ఈ 38వ లెంటి దినాన్ని బట్టి దేవుడు బోగా స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆటంకాలు ఉన్నా అభ్యంతరాలు ఉన్నా దేవుడు మన ప్రార్థన లోపాలు లేకుండా మనల్ని అన్ని విషయాల్లో ఆయన ఆదరిస్తున్న విధానాన్ని బట్టి, మన ఉపవాసాలను బట్టి, ప్రార్థనలు బట్టి, మన యొక్క వాక్య పరీక్షలే కానీ లేదా మన యొక్క డెసిషన్స్ని బట్టి కానీ ఈ 90 డేస్లో దేవుడు బహుగా స్తుతించి దీవించబడాలని కోరుతూ ఉన్నాను. ఏదైనా మనం లూకా రాసినటువంటి సువార్త ఈ 38వ దినాన లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 41, 42, 43 వచనాలు ధ్యానించాలని కోరుతూ ఉన్నాను. వారి యుద్ధ నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును కాక అని ప్రార్థించను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయన కనబడి ఆయనను బలపరచను. దేవుడు తన వాక్యాన్ని బాగా దీవించి ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాను. ఏదైనా ఇందులో మనం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలను గురించి మనం మాట్లాడాలని కోరుతూ ఉన్నాం. ఈ వాక్యాలను తిరిగి మనం కానీ ఒకసారి చూసుకుంటే ఈ మాటలను గురించి మనము ధ్యానం చేద్దామని కోరుకున్నాం. ఒకటి రాతివేత దూరం, రెండవది మోకాళ్ళుని, మూడవది గిన్నె, నాలుగవది దైవచిత్తం, ఐదవది ప్రార్థించడం, అలాగే మరి ఆరవదిగా బలపరచడము, ఏడవదిగా దేవదూతలు. ఈ ఏడు అంశాల గురించి మనం చాలా క్లుప్తంగా ధ్యానించుకోవాలి. ఈ మూడు వచనాల్లో ఏడు అంశాలు భద్రపరచబడి ఉన్నవి, వాటిని మనం కొంచెం జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నా. యేసు వారి యుద్ధ నుండి రాతివేత దూరం వెళ్ళి, రాతివేత దూరం అంటే కేవలం రాయి విసిరితే ఎంత దూరం పోతుందంటే అక్కడి నుంచి దూరంగా ఉన్నటువంటి వాళ్ళని గమనించవచ్చు, ఆయన చూడవచ్చు, ఆయన మరి తన యొక్క రేంజ్లోనే తన యొక్క శిష్యులు ఉంచుకుంటున్నాడు. మొట్టమొదటి అందరి శిష్యులను తీసుకెళ్ళాడు. అందరి శిష్యుల్లో నుంచి ముగ్గురిని ప్రత్యేకపరిచి పేతుర్ని, యాకోబుని, యోహాన్ని, వాళ్ళని ఎక్కడ ఉంచుతున్నాడు, తన రాతివేత దూరం అంటే తన దృష్టిలోనే ఉంచుకుంటున్నాడు. దేవుడు ఆయనకి ఎన్ని కష్టాలు ఉన్నా, ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఆయన ఎంత బిజీగా ఉన్నా, హీ ఆల్వేస్ వాచెస్ అస్. మనల్ని రాతివేత దూరంలోనే దేవుడు ఉంచుతూ ఉన్నాడు, మనల్ని ఆయన దృష్టిలోనే మనల్ని నిలుపుకుంటూ ఉన్నాడు. ఆయన దృష్టిలోనే మనల్ని చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చెప్పిన పని చేస్తున్నారా లేదా, సరిగా చేస్తున్నారా లేదా అని దేవుడు గమనించడము మనం చూస్తూ ఉన్నాం. ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ ది అబ్జర్వబుల్ డిస్టెన్స్ దట్ గాడ్ ఈస్ కీపింగ్ అస్. తను చూడగలటువంటి స్థితిలోనే, తను చూడగలటువంటి దూరంలోనే దేవుడు మనం ఉంచుతున్నాడు. తను చూడలేనటువంటి స్థితిలో మనం లేము. కాబట్టి మనం ప్రార్థించినా, మనం దేవుని మీద నడిగినా, మనం దేవుని సన్నిధిలో మొరపెట్టినా, దేవుడి సన్నిధిలో మనం మూలిగినా, గాడ్ కెన్ హియర్ అస్. దేవుడు మనల్ని చూడగలడు, మనల్ని వినగలడు, మనల్ని అన్ని విషయాల్లో కూడా దేవుడు ఎరిగి ఉండగలడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలని కోరుతూ ఉన్నాను. చూడగలటువంటి డిస్టెన్స్లోనే ఆయన మనల్ని ఉంచుకుంటూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు మనల్ని దూరం చేయటం లేదు, ఆయన ఎప్పుడు మనల్ని తోసివేయటం లేదు, ఆయన ఎప్పుడు మన నుంచి దూరంగా వెళ్ళటం లేదు. ఆల్వేస్ కీపింగ్ విత్ ఇన్ హిస్ సర్కిల్. ఆయనకి దగ్గరగానే మనల్ని ఆయన ఉంచుకుంటున్నట్టుగా మనం గమనించాలని మొట్టమొదటి సత్యాన్ని నేను కోరుతూ ఉన్నాను. రెండవదిగాను మనం చూస్తే ఆయన మోకాళ్ళుని, దేవుడంతట వాడే తను తను తగ్గించుకుంటున్నాడు. మోకాళ్ళు ఊడటం అంటే సబ్మిషన్, తనను తాను తగ్గించుకోవటము. మోకాళ్ళు ఊనటం అంటే పరిశుద్ధ గ్రంథంలో బౌవింగ్ అంటే వంగటం కానీ, లేదా నీలింగ్ అంటే మోకాళ్ళు ఊడటం కానీ, లేకపోతే సాష్టాంగ పట్టడం కానీ, ఇవన్నీ కూడా దేవుణ్ణి మరి ఘనపరచడం, దేవుణ్ణి మహిమపరచడం, మనను మనం తగ్గించుకోవటము, ఆయనకి ఇవ్వాల్సిన ఘనత ఆయనకిచ్చి ఆయన స్తుతించడానికి సూచనలుగా ఉంటాయి. మరి 1వ రాజులు 8:54 చూస్తే రాజైనటువంటి సలోమోను మందిరం సందర్భంగా ఇలాగ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేయుటయు విన్నపము చేయుటి ముగించినాక ఆకాశము తట్టు తన చేతులు చాపి యెహోవా బలిపీఠమును వద్ద నుంచి మోకాళ్ళు ఉన్నట మాని లేచి నిలిచిన తర్వాత రాయబడి ఉంటుంది. అంటే అప్పటిదాకా ఆయన దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఉండినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం, ఆయన తగ్గించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ దిన వృత్తాంతాలు 6:13 చూస్తే రాజు అయినటువంటి సొలొమోనే ఈ మందిర నిర్మాణ సమయంలోనే అందరి ఎదుట మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాచి అని రాయబడి ఉంటుంది. సో సొలొమోను అనేక సార్లు దేవుని మందిరంలో తను తాను తగ్గించుకొని దేవుడి దగ్గర ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం 6:10 చూస్తే యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మోకాళ్ళు ఉండటం అనేది మనం తగ్గించుకోవటం, అంటే దేవుణ్ణి మహిమపరచటం. అపొస్తలకార్యులు 7:60 చూస్తే మనం సెఫను గురించి చూస్తున్నాం. సెఫను చివరి దశలో ఆయన మోకాళ్ళునే లేవని చెప్తున్నాడు. ప్రభువా వారి మీద ఈ పాపం మోపకం ఉంది ఆయన ప్రార్థించడం, క్షమాపణ కనపరచడం మనం చూస్తూ ఉన్నాం. కీర్తనకారుడు 9:6 రండి నమస్కారం చేసి సాగిల పడదాం మోకాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి చోట్ల అనేకమైన స్థలాల్లో మోకాళ్ళు ఉండటం అనేది ప్రస్తావించబడింది. దేవుడి సన్నిధిలో తగ్గించుకోవడానికి ప్రస్తావించబడింది. ఇక్కడ అయితే యేసుక్రీస్తు ప్రభు దేవుడయ్యుండి దేవుని కుమారుడయ్యుండి తనే మోకాళ్ళు ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఆయన్ని పోలి మనం నడవాలి కాబట్టి మన జీవితంలో మనం దేవుణ్ణి సృజించేటప్పుడు మహిమపరిచేటప్పుడు ప్రతిసారి సాధ్యమైతే మోకాళ్ళు ఉండటము చాలా అవసరమని మనం గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. 3వ అంశంలోకి నేను వస్తే గిన్నె. గిన్నె అంటే ద కప్ ఆఫ్ సఫరింగ్, అంటే అది శ్రమల పాత్ర. ఈ శ్రమల పాత్రను మోయటానికి ఆయన మానవుడు కాబట్టి 100% మానవుడు కాబట్టి 100% దేవుడు కాబట్టి ఇప్పుడు మానవ రూపంలో మానవ స్థితిలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆ భారాన్ని అయినా గుర్తెరుగుతూ ఉన్నాడు. అనేక సార్లు దావీదు మహారాజు కూడా ఈ యొక్క ఆ శ్రమల పాత్ర గురించి రాసినట్టుగా మనం చూస్తున్నాం. కీర్తనలు 102:10 కానీ చూస్తే నా పానీయులతో కన్నీళ్లు కలుపుకూర్చున్నాను, నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు, నీ కోపాగ్ని బట్టి నీ ఆగ్రహం బట్టి బూడిదని ఆహారంగా భుజించుతున్నానని రాసుకోవటం మనం చూస్తూ ఉన్నాం. అనేక సార్లు ఇతరులకు మేలుకరంగా ఉండాలంటే ఈ యొక్క గిన్నె ద్వారా మనం వెళ్ళాలి. ది కప్ ఆఫ్ సఫరింగ్స్. ఇతరులకు మనం సహాయంగా ఉండాలంటే మనం కొంత పోగొట్టుకోవాలా? ఇతరులకు మేలు చేయాలంటే మనం కొంత వీ హ్యావ్ టు లూజ్ సంథింగ్. ఇదే కప్ ఆఫ్ సఫరింగ్స్. అదే యేసుక్రీస్తు ప్రభువు లోకాలందరికీ రక్షణ చేయాలంటే హీ హ్యాస్ టు గో త్రూ దిస్ కప్ ఆఫ్ సఫరింగ్స్. ఈ యొక్క గిన్నె ద్వారా, ఈ యొక్క శ్రమల గిన్నె ద్వారా ఆయన వెళ్ళాలి. ప్రియమిత్రమా, మనం మన జీవితంలో కూడా ఎవరికైనా సహాయపడాలా, ఎవరికైనా మేలు చేయాలంటే మనం కొన్ని శ్రమలు పడాలా? దట్ ఈజ్ ది కప్ ఆఫ్ సఫరింగ్. దేవుడు దీన్ని తీసుకున్న మానవుడు కాబట్టి ఆయన బాధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి రాసినటువంటి సువార్తలో 20:10 మనం గమనిస్తే జబదే కుమారులు తరఫున వాళ్ళ తల్లి చదువుద్ది, ఒకరి నా కుడి పక్క నీ కుడి పక్క, ఒకరి నువ్వు ఎడం పక్క కూర్చోబెట్టుకో, పరలోకాలంటే యేసుక్రీస్తు ప్రభువు ఏమని సెలవిస్తున్నాడు, మీరు ఏమడుగుతున్నారో మీకే తెలియదు, నన్ను అది నా చేతిలో లేదు, అయినా మీరు నేను తాగుతున్నటువంటి గిన్నెలోది మీరు త్రాగగలరా అని అడుగుతాడు. అంటే కెన్ యూ డ్రింక్ ఫ్రమ్ దిస్ కప్ ఆఫ్ సఫరింగ్? అంటే మీరు అంత సాక్రిఫైస్ చేయగలరా? మీ ప్రాణాలు మీరు లోకం అంతటికి పెట్టగలరా అని అడగటం మనం గమనిస్తున్నాం జవదేవ కుమారుణ్ణి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే యు క్యాన్ డూ దిస్ థింగ్. ఒకవేళ మనం ఇది చేసినా కూడా అది ఉపయోగం ఉండదు, ఎందుకంటే మనం పరిశుద్ధం కాదు. పరిశుద్ధుల రక్తమే చిందించబడాలి. అపరిశుద్ధులుగా మన రక్తం చిందించబడినా అది జరగదు. అందుకని దేవుడు వెంటనే చెప్తున్నాడు, మేము చేయగలమంటే మీరు చేసినా కూడా ఇట్ ఇస్ నాట్ యూస్ఫుల్ అని దేవుడు సెలవివ్వటం మనం గమనిస్తున్నాం. యోహాను సువార్త 18:11 చూస్తే యేసు పేతురు చెప్తున్నాడు ఏమని, నీవు త్వరపడ్డప్పుడు పేతురు నీ కత్తి నీ వరలో పెంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనే నేను త్రాగకుండునా, అంటే ఇది చేస్తే కానీ అది జరగదు. గిన్నెలు వదిలి ఆయన యొక్క సఫరింగ్స్ ఆయన తాగితే కానీ లోకానికి విడుదల రాదు. అందుకని ఆయన సెలవు ఇవ్వటం మనం గమనిస్తున్నాం. ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ కోసం నా కోసం మనల్ని పాపం నుంచి విడుదల చేయాలని, దేవుడు రాజ్యానికి వారసులుగా చేయాలని ఈ యొక్క గిన్నెలో ఉన్నటువంటి శ్రమల్ని తాగటం మనం చూస్తున్నాం. ఏ కప్ ఆఫ్ సఫరింగ్, నీ చిత్తం అయితే తీసేయమంటున్నాడు, అంతేకాని ఆయన సొంతగా ఆయన డెసిషన్ తీసుకోవడం లేదు. మూడో అంశాన్ని దైవ చిత్తంలో గమనిస్తే ఇది కూడా దేవుని యొక్క చిత్తానికి లోపడటం యేసుక్రీస్తు ప్రభు మనకి ఇక్కడ కనపరుస్తూ ఉన్నాడు. కీర్తనలో 143లో కానీ మనం చూస్తే అది మనకు అవసరం. దేవుని చిత్తంగా ప్రకారం చేయటం అవసరం. నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నడిపించును గాక అని కీర్తనకారుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన చిత్తానుసారంగా మనం చేస్తే మనం సమభూమి మీద ఏ యొక్క అప్ అండ్ డౌన్స్ లేకుండా మన జీవితంలో మనం నడవగలమని గమనించాలా. మత్తయి 12:50 దైవ సంబంధం కలుగుటట్టు, హ్యావ్ ఏ రిలేషన్ విత్ గాడ్, వీ మస్ట్ డూ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని మనం జరిగించాలా. పరలోకముందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడెవడో వాడే నా సహోదరుడు, నా సహోదరుడు, నా తల్లి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పడం మనం చూస్తున్నాం. సో టు హ్యావ్ ఏ రిలేషన్షిప్ విత్ అవర్ హెవెన్లీ ఫ్యామిలీ, వీ హ్యావ్ టు సబ్మిట్ టు ద విల్ ఆఫ్ గాడ్. అందుకని దేవుడు దైవ చిత్తాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. యోహాను సువార్త 7:17 కానీ మనం చూస్తే ఆత్మీయ పరిజ్ఞానం రావడానికి కూడా దైవ చిత్తం కావాలా. ఎవడైనా ఆయన చిత్తం చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడరా, అది దేవుని వల్ల కలిగినదో కాదో తెలుసుకోవడానికి గాడ్ విల్ గివ్ ద డివైన్ నాలెడ్జ్. దేవుని చిత్తం వల్ల కన్నా చేస్తే నువ్వు సమభూమి మీద నువ్వు నడిపించబడతావు. దేవుని చిత్తం వల్ల కన్నా నువ్వు చేస్తే మరి నువ్వు ఆయన కుటుంబ సభ్యుడు అవుతావు. దేవుని చిత్తం ప్రకారంగా నువ్వు చేస్తే నువ్వు ఆ యొక్క హెవెన్లీ విజ్డమ్ నీకు వస్తుంది. యాకోబు గ్రంథం 4:15 నిత్య జీవిత విశ్వాసాన్ని గురించి దేవుడు సెలవిస్తున్నాడు. ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉంది. ఇట్ ఇస్ ఆల్ ది విల్ ఆఫ్ గాడ్. దేవుడు చిత్తమైతేనే మనం బ్రతుకుంటాం. దేవుడు చిత్తమైతేనే ఏ కార్యమైనా మనం చేయగలం. హృదయం అంతట్లో చేయమని ఎఫెసీయుల గ్రంథం 6:6 రాయడం మనం చూస్తున్నాం. మనుషులను సంతోషపెట్టేట విధంగా కాకుండా క్రీస్తు దాసులు మన మీదకి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిపించచ్చు అని ఎఫెసీయుల గ్రంథంలో రాయబడ్డట్టుగా మనం చూస్తున్నాం. సో దేవుని యొక్క చిత్తాన్ని ఆయన చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన సొంత చిత్తాన్ని మనం చేయకూడదు. 5వదిగా మనం చూస్తే ఆయన ప్రార్థించను. 7 పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క ప్రార్థనలు లిఖించబడినట్టుగా మనం చూస్తున్నాం. 1వది ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు ఆయన ప్రార్థించాడు. లూకా 3:21 అందరితో పాటు ఆయన కూడా ఒక లైన్లో నిలుచున్నాడు. ఏది బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను దగ్గర అందరితో పాటు ఆయన కూడా బాప్తిజము తీసుకున్నాడు. యేసు కూడా బాప్తిజము పొంది ప్రార్థించడము చేయుచుండగా, ప్రార్థించటము చేయుచుండగా అంటే వెన్ హీ స్టార్టెడ్ టు ప్రే ఆకాశము తెరువబడి పరిశుద్ధ పావుల రూపంలో శరీర ఆకారంలో పావుల వలె ఆయనకు మీదకి దిగి వచ్చాను. అప్పుడు దేవుడు స్వరం ఏమని సెలవిస్తున్నది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుతూ ఉన్నాను. అక్కడ యేసుక్రీస్తు ప్రభుని చూస్తున్నాము, పరిశుద్ధాత్మ పావురువలి దిగి రావడం చూస్తున్నాము, తండ్రి స్వరంతో పాటలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురిని కూడా మనం ఆ బాప్తిస్మ సమయంలో చూస్తున్నాం. ఇది ఒక ప్రార్థన ఆయన 7 ప్రార్థనలో. 2వ ప్రార్థన ఆయన శిష్యుల్ని పిలవక ముందు, అంటే సేవకు వాళ్ళని ఎన్నుకోక ముందు ఆయన సొంతగా ఓన్ డెసిషన్ ఆయన చేయటం తండ్రిని కనుక్కొనే లూకా 6:12 రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేసి అప్పుడు తన శిష్యుల్ని పిలిచి అందులో నుంచి 12 ఏర్పరిచి వాళ్ళకి అపోస్తులని పేరు పెట్టాను అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. సో దేవుడు తన సొంతగా ఆయన చేయటం, ఆయన చేసిన 2వ ప్రార్థన శిష్యుల్ని ఆయన ఎంచుకునే ముందు ఈ ప్రే దేవుడితో మాట్లాడే ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం. 3వ దృష్టాంతం మనం చూస్తే యోహాను సువార్త 6:15 కానీ ప్రజలు ఆయన రాజును చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒక పాపులారిటీ పెరిగిపోతుంది. సో ఈయన్ని లోక సంబంధంగా ఆలోచించి వాళ్ళు రాజుగా చేయటం చేయాలన్నటువంటి సమయంలో రాజుగా చేయటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాడు. ఆ ప్రార్థన అది మూడవ ప్రార్థనగా మనం గమనిస్తున్నాం. నాలుగవ ప్రార్థన రూపాంతర ప్రార్థన. రూపాంతరం ముందు లూకా రాసిన తర్వాత 9వ అధ్యాయంలో మనం గమనం చూస్తే, మరి ఆయన తన ప్రియ శిష్యులైనటువంటి పేతుర్ని యాకోబుని యోహాన్ని వెంట పెట్టుకుని పోవటం మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మారిను, ఆయన యొక్క వస్త్రంలో తెల్లని వై దగదగా మెరిసెను. ఆయన ప్రార్థించుచుండగా, ఇది నాలుగవ దేవుని యొక్క ప్రార్థనగా మనం గమనిస్తున్నాం. ఐదవ ప్రార్థన వీడుకోరు ప్రార్థన. యోహాను రాసినటువంటి సువార్త 17లో చూస్తే ఆయన ఆకాశం వైపు కనులెత్తి, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహింపరచినట్లుగా నీవు నీ కుమారుని మహింపరచుము అని చేసేటువంటి ప్రార్థన మనం గమనిస్తున్నాం. ఆరోదుగా మనం చూస్తే సిలువకు ముందు ఆయన చేసినటువంటి ప్రార్థన మనం గమనిస్తున్నాం. మత్తయి రాసిన సువార్త 26:39లో, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించమని మనం చేస్తున్నటువంటి ధ్యానంలో నుంచి మనం గమనిస్తూ ఉన్నాం. ఏడవదిగా సిలువ పైన కూడా ఆయన ప్రార్థించాడు. ఈ ప్రార్థనలన్నీ కూడా వాక్య రూపంలో దేవుడు పెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. 7 words అండ్ ద క్రాస్, 7 మాటలు ఆయన సిలువ పైన ఆయన ప్రార్థనలు. 1, మొట్టమొదటి ప్రార్థన ఆయన చేస్తున్నది, తండ్రి వీరేమి చూపించున్నారో వీరు కనుక వీరిని క్షమించుము. క్షమాపణ ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. 2, తనతో దొంగ కట్టబడి ఉన్నప్పుడు, నన్ను జ్ఞాపకం చేసుకోనున్నప్పుడు, నేడు నీవు నాతో పరదేశిలో ఉండు అన్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన రక్షణ ప్రార్థన. 3, తన తల్లికి అయిపోవస్తుందని తెలుసుకున్నప్పుడు తన తల్లిని యోహాను అప్పజెప్తూ, యోహాన్ని తల్లికి అప్పజెప్తున్నప్పుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహాను ఇదిగో కుమారుడా నీ తల్లి అని సరివివ్వటం ప్రేమతో కూడినటువంటి ప్రార్థన. 4, నా దేవా నా దేవా నన్నేలా విడిచితేవని దేవుడు తను వదిలిపోయిన తర్వాత ఈ లోక సంబంధమైనంత పాపము, ఈ లోక సంబంధమైన బురద అదంతా యేసు క్రీస్తు ప్రభు మీద మోపబడ్డప్పుడు, తండ్రి చూడలేక చేయి విడిచి వెళ్ళిపోయినప్పుడు, నా దేవా నన్నేలా విడిచితేవులేమి సయక్తిని అని చేస్తున్నప్పుడు 4 ఆవేదన ప్రార్థన. 5, ఆయన ఇదిగో నేను దప్పిగొలుచున్నాను అని చెప్తున్నటువంటిది అది శ్రమల ప్రార్థన. 7, ఆయన ఇదిగో సమాప్తమైనదని చెప్పింది విజయ ప్రార్థన. చివరిగా నా ఆత్మను నీకు అప్పజెప్తున్నానని తండ్రితో మాట్లాడటము అది సంతృప్తి ప్రార్థన. 7 ప్రార్థనలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. 7 వాక్యాల ద్వారా ఆయన శిలువ మీద 7 ప్రార్థనలు ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన బ్యాప్టిజం అప్పుడు మొట్టమొదటి ప్రార్థన, శిష్యుని పిలక ముందు 2వ ప్రార్థన, ఆయన రాజుగా చేస్తున్న యత్నాల్లో 3వ ప్రార్థన, రూపాంతరం ముందు 4వ ప్రార్థన, వీడుకోరు ప్రార్థన 5వ ప్రార్థన, ఆ శిలువ ముందు 6వ ప్రార్థన, శిలువపైని 7వ ప్రార్థన మనము గమనించడం జరుగుతుంది. ఇది కాక 6వ అంశంలోకి వస్తే బలపరచడము. దేవుడు ఎప్పుడు కూడా మనం బలపరుస్తాడు. అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ హూ ఆల్వేస్ స్ట్రెంగ్త్ అస్. మనం వీక్గా ఉన్నప్పుడు పడదోసే దేవుడు కాదు, మనం వీక్గా ఉన్నప్పుడు పైకి లేపేటటువంటి దేవుడు అని పరిశుద్ధ గ్రంథంలో సెలవేయబడుతున్నది. అగ్నిగుండంలో ఉన్నట్టు శత్రుక్ మిషక్కు బెదనబోలి దేవుడు కాచి కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. పులి సింహాల భూమిలో ఉన్నటువంటి దానియేల దేవుడు బలహీనతలో ఆయన మరి ఆశీర్వదించి దీవించి రక్షించినట్టుగాను, అలాగే మరి బలహీనతలో ఉన్నటువంటి సంసోని దేవుడు మరి వాడుకున్నట్టుగాను, మరి అలాగే పారిపోతున్నటువంటి దావీదును బలపరిచినట్లుగాను ఎన్నో దృష్టాంతాలు మనం చూస్తూ ఉన్నాం. హీఈస్ ఎ గాడ్ హూ స్ట్రెంగ్తెన్ అస్. ఆయన బలహీనతలో బలపరచు దేవుడై ఉన్నందుకు ఆయనకు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. అందుకని హీఈస్ లుకింగ్ ఎట్ ఫాదర్. ఇప్పుడు తన బలహీనతల్లో దేవుడు బలపరచడం కోసం ఆయన ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆయన నిరాశపడలేదు. గాడ్ హ్యాస్ స్ట్రెంగ్తెన్ హిమ్ త్రూ సెండింగ్ ఏ ఏంజెల్. దేవదూతను పంపి ఆయన బలపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ అంశం దేవదూతలకు వస్తే మనం ఇస్రాయల్ నడిపించడం కానీ మనం క్రీస్తు జన్మలో ఆ యొక్క శుభ కార్యాలు శుభ యొక్క వచనాలు పలకటానికి కానీ వార్నింగ్స్ ఇవ్వటానికి కానీ మనం దేవదూతలను మనం చూస్తూ ఉన్నాం. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి విడుదల అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే పౌలును కూడా అనేక సార్లు రాజుల ముందు సాక్ష్యం ఇస్తున్నప్పుడు బలపరచడం మనం చూస్తున్నాం. బిలాము మరి ఆ గాడిదైతే తప్పుడు దోవడిపోతున్నప్పుడు దేవదూత కనబడ్డట్టుగా, అలాగే గిద్యోన్ని దేవదూత బలపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు దేవదూతతో పోరాడినట్టు మనం చూస్తున్నాం. దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఏంజెల్స్ సపోర్టింగ్ గాడ్స్ చిల్డ్రన్ ఇన్ ద బైబుల్. మనల్ని కూడా దేవదూతలు అనేక సమయంలో బలపరచడం మనం గమనిస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:14 వీరందరూ రక్షణ అయిన స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటికై పంపబడిన సేవకులైన ఆత్మను కారా అని ప్రశ్నిస్తున్నాడు. ప్రేమితులం, ఈరోజు మనం ఉంది ప్రేయర్ ఆఫ్ జీసస్ గురించి మనం 30 మనం నేర్చుకున్నాం. రాత్రివేత దూరంలోనే ఆయన ఉన్నాడు, ఆయన మోకాళ్ళు ఉన్నట్టుగా మనం చూచాం. ఆయన గిన్నెను గురించి, శ్రమల గిన్నె, కప్ ఆఫ్ సఫరింగ్స్ గురించి మాట్లాడటం, దైవ చిత్తాన్ని గురించి ఆయన మాట్లాడటం మనం చూచాం. 5వదిగా ఆయన ప్రార్థించడము, ఆ ప్రార్థనలు 7 రకాల ప్రార్థనలు కూడా మనం గమనించి ఉన్నాం. అలాగే ఆయన బలపరచబడటం, తండ్రి చేత బలపరచబడటం, ఆయన ఇతరులు బలపరచడం, ఇవి కూడా మనం గమనిస్తున్నాం. చివరిగా దేవదూతలు దేవుడు ఎలా మనల్ని బలపరచడం కోసం, మనకు ఉపయోగకరంగా ఉండటం కోసం, మనల్ని ఆదరించడం కోసం ఆయన వాడుకుంటున్నాడు కూడా మనం గమనించాం. ఈ 38వ దినమున మనం గమనించవచ్చు. వాట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ ప్రేయర్? మన ప్రార్థన లోతు ఎంతుంది? మన ప్రార్థన శక్తి ఎంతుంది? దేవుడు ప్రార్థనలో ఈ అంశాలన్నీ గమనించాం. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు తన శిష్యుల్ని మర్చిపోలేదు, వాళ్ళని చూస్తూనే ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు తను తాను తగ్గించుకున్నాడు మోకాళ్ళ మీద. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు కప్ ఆఫ్ సఫరెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు దైవ చిత్తానికి లోనై ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు బలం పొందుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వడగోటాస్ దేవుడు మన దీవించి ఆశీర్వదించిన కాక ఈ యొక్క 38వ దినాన్ని దేవుడు బాగా దీవించి ఆశీర్వదించిన కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.